शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये.
మర్నాడు వంటవాడి ఇంటికి వెళ్ళగానే రాజుగారికి మళ్ళీ అదే పత్రం వేసి పెట్టాడు. చీత్ వెధవా, ఏంట్రా ఇది దరిద్ర పురుచి నువ్వును, నీ అమ్మ గడపమాడా అని చెప్పి తిట్టి వీడు ఉద్యోగం తీసేయండి అన్నట్టు. వాడు ఏడుస్తూ రాజుగారి కాళ్ళ మీద పడి, అదేమిటి మహారాజా ఏమిటి అన్యాయం అన్నాడు. అన్యాయం కాకపోతే ఏమిట్రా దరిద్ర పత్రం వేసి పెడతావా అంటే, లేదు మహారాజా, నిన్న వంటావిడ చేసి పెట్టింది ఇదేను అడవిలో ముసలావిడ, ఆవిడ గడ్డి పత్ర చేస్తే రుచిగా ఉందని మెచ్చుకుని మెళ్ళోన గొలుసిచ్చారు కదా అని, నేను కూడా మీకు ఇష్టమేమో అని గడ్డి పత్ర చేశాను మహారాజా అంటే, అప్పుడు రాజుగారు పక్కపక్క నవ్వి, వరిని అమ్మగడపడు అసలు రహస్యం ఇదే అని అప్పుడు చెప్పేట. ఆకలి చచ్చిపోతున్నాడు అప్పుడు, అప్పుడు గంజున్న రుచే, పైగా ఉండదంగానే రుచిగా నువ్వు చేసింది కొంచెం కాబట్టి. ఆకలి మీద ఉన్నప్పుడు గడ్డి పత్తడి కూడా రుచిగానే ఉంటుంది. అదే రాజుగారి దగ్గర భవనంలో అలా ఉండదు, పిండి వంటలు ఉంటాయి. ఇన్ని పిండి వంటల మధ్యలో గడ్డి పత్తడికి ఏమి రుచి? అంచేత ఆవకాయ దెబ్బకాయ పచ్చళ్ళు ఇవన్నీ తిన్నవాడు గడ్డి పచ్చడి తినలేడు. అదే ఏమీ లేనప్పుడు మీరు చూస్తూనే ఉంటారు యాత్రలో ఒక తోట ఏం దొరకనప్పుడు, అప్పుడు వాడు ఏ దరిద్ర ఉప్మా చేసి పెట్టినా తినేస్తాం మనం, అని దొరికింది అంతే. మొత్తప్పుడు ఇంట్లో రోజు ఆ దరిద్ర ఉప్మా తింటాం, అది తెస్తాం, చికాకు వస్తుంది మనకి. అక్కడ టైం అది, ఆకలి అటువంటిది. కాబట్టి దేశ కాలమాన పరిస్థితులు అన్నారు. అందువల్ల ఏంటంటే మంచి పచ్చళ్ళు కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి, మంచి అపూపములు పెట్టాలి. తర్వాత నైవేద్యం అయిన తర్వాత తాంబూలం కూడా ఇవ్వాలి. ఛత్రం ధ్వజం వింజామరలు వేచడం ఇవన్నీ కూడా, ఛత్రం ధారయామి చామరం వీజయామి అంటున్నాగా, ఛత్రం అంటే గొడుగు. మీరెప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడికి కూడా పాదుకలు గొడుగు ఒకేసారి ఇవ్వండి ఎప్పుడు ఇచ్చినా. సరే పాదుకలు ఇవ్వలేకపోతే మీ యోగం. ఎప్పుడిచ్చిన అవకాశం ఉన్నవాళ్ళు ఒక గొడుగు ఓ చెప్పులు ఒకసారి ద్వారా అస్తమాటు ఒక్కర్లేదు. అస్తమాటు ఇవ్వగలిగే డబ్బు ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు ఇవ్వచ్చే ఇబ్బంది లేదు. కానీ సహజంగా ఒక్కసారన్నా జీవితంలో ఒక గొడుగు ఒక చెప్పులు చేత కలిపి ఇవ్వండి ఇస్తే. అలాగని రోజు ప్రతివాడు పట్టుకొచ్చి గొడుగు చెప్పులు ఇస్తే తస్తాడు మళ్ళీ. అది మానవుడిని నరక మార్గానికి వెళ్ళనివ్వకుండా తరింపచేసే మార్గంగా గరుడ పురాణం కూడా చెబుతున్నది మనకి. అందువల్ల తర్వాత స్వామివారికి గొడుగు పెట్టాక పాదుకలు చెక్క పాదుకలు కానీ మంచి పాదుకలు అలా చూపించాలి. శివలింగం మీద పాదుకలు పెట్టకండి. తెలియకు ఒకడు ఏం చేశాడంటే పాదుకలు సమర్పించమంటే శివలింగం మీద పెట్టేశాడు పెట్టుకోండి చెప్పులు. అది భక్త కన్నప్పకి చెల్లుతుంది, మీరు భక్త కన్నప్పలు కాదు కనుక చెప్పులు అలా చూపించి బయట పెట్టేస్తారు అనమాట. అలాగే ధ్వజం పట్టడం, వింజామరలు చూపిస్తారా, చామరం విజయం అనగానే ఆ చామరం చూపించడం, ఇవన్నీ సేవలు చెయ్యాలి. ఆఖరణ ప్రదక్షిణ నమస్కారాలు, శక్తి మేరకి జపం కూడా, చక్కగా జపం. ఎప్పుడైనా ఏ మంత్రమైనా ఎదురుగుండా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కనుక మనకు అవకాశం ఉన్నప్పుడల్లా శివాలయంలో శివమంత్రం, అమ్మవారి విగ్రహానికి ఎదురుగుండా కూర్చొని అమ్మవారి మంత్రం, మనకు దొరికినప్పుడల్లా యథాశక్తి జపం చేయమన్నాడు. ఇదో నేను చెబుతున్న 5వ శ్లోకం పంచమోధ్యాయంలో లింగ మూర్తి పూజ విధానం అన్నమాట. ఇది 13వ పేజీలో చెప్పారు. ప్రదక్షిణాం నమస్కారం, ప్రదక్షిణ నమస్కారం చెయ్యండి. యథాశక్తి జపం తథ, అలాగే యథాశక్తిగా జపము అన్నాడు. ఇది మాత్రం అనకూడదు, యథాశక్తి మూల మంత్రం చెప్పేది అనుకోవడం, కళ్ళు మూసుకుని జపం చేయటం. తక్కువండి అస్తమాడు, నువ్వు చేయమే అని వాడి గురించి కాదు, నువ్వు చేసుకో చాలు, వాడి కర్మయోగం వాడు చూసుకుంటాడు తక్కిన విషయాలు. ప్రతిదినము ఆవాహన విసర్జనాదులు చెయ్యాలి. ఇలా శివుడి లింగాన్ని మూర్తిని పూజించి శివానుగ్రహం పొందిన వ్యక్తి ఇంకా శ్రవణ మనన కీర్తనాదులు విడిచిపెట్టినా మోక్షం పొందుతాడు. అందుకని ఎప్పుడో ఒకప్పుడు అవకాశం దొరుకుతుంది కదా లింగ పూజ చేసుకోవడానికి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నాడు కదా. కాబట్టి ఇంట్లోనే శివలింగానో శివుడి ప్రతిమనో పూజ చేసుకుని మోక్షం పొందండి. ఎప్పుడు? శ్రవణం చెయ్యడానికి, కీర్తనం చేయడానికి, మననం చేయడానికి అవకాశం లేని వాడికి. ఉన్నవాడు కూడా చెయ్యాలి, ఉన్నవాడు కూడా మానవుని కాదు, కానీ అవకాశం లేనివాడు తప్పక మోక్షం పొందడానికి చెయ్యాలి. ఇలా ఎందరో మహానుభావులు లింగభేరార్చన మాత్రాత్ ముక్తాక పూర్వే మహాజనగా, ఎందరో మహానుభావులు పూర్వం లింగాన్ని శివ విగ్రహాన్ని పూజించి మోక్షం పొందారు అనగానే ఇప్పుడు మునులు అడిగారు, అయ్యా దీనికి ఏదన్నా కారణం ఉందా, మేము ఓ ప్రశ్న అడుగుతున్నాం. ఏమిటది? బెరమాత్రే తు సర్వత్ర పూజ్యంతే దేవతాగణాగా లింగే బేరే చ లింగే బేరే చ సర్వత్ర కథం సంపూజ్యతే శివగా ఆ అయ్యా మాకు అనుమానం. సాధారణంగా ఏ దేవతలకైనా ఒక్క విగ్రహారాధనే జరుగుతుంది, అంటే విగ్రహ రూపంలోనే పూజ చేస్తాం. ఆంజనేయుడికి విగ్రహం, విష్ణువుకి విగ్రహం, అమ్మవారికి విగ్రహం, దత్తాత్రేయుడికి విగ్రహం, ఇలా ఎక్కడైనా విగ్రహంలోనే పూజలు జరుగుతాయి. కానీ ఒక్క శివుడి విషయంలోనే కొన్ని చోట్ల విగ్రహాలు, కొన్ని చోట్ల లింగాలు, ఈ రెండింటికి అర్చన జరుగుతోంది. ఇటు లింగారాధన, విగ్రహారాధన రెండూ జరగడానికి కారణం ఏమిటి? శివుడి విషయంలో శివుడు లింగ విగ్రహ రూపాలలో పూజింపబడడానికి ఏదైనా కారణం ఉన్నదా అని ప్రశ్న వెయ్యగానే సూతుడు ఆనందపడి, అహో మునీశ్వరాః పుణ్యం ప్రశ్నం ఏతన్ మహాద్భుతం, అత్యద్భుతమైన ప్రశ్న వేశారయ్యా మీరు, ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. మీరు అడిగిన ప్రశ్నకి శివుడు తప్ప సమాధానం చెప్పగలిగేవాడెవడూ లేడు. ఆ శివుడే మా గురువు గారికి చెప్పాడు, మా గురువు గారు నాకు చెప్పారు, నేను మీకు చెబుతున్నాను. ఇది శివేనోక్తం ప్రవక్ష్యామి క్రమాత్ గురుముఖాత్ శృతం, అది ఆయన అన్నమాట. ఒకప్పుడు శివుడు మా గురువు వేదవ్యాసుడికి సమాధానంగా చెప్పాడు ఈ విషయం, మా గురువు గారి దగ్గర నుంచి క్రమంలో నాకు వచ్చింది. అందుకే క్రమాత్ అంటే వరసగా పరంపరగా గురుముఖాత్ మా గురువు ముఖం నుండి శృతం వినబడింది, నేను విన్నాను. శివుడికి మాత్రమే ఈ రెండు పూజలు ఉన్నాయి. శివుడు ఒక్కడే పరబ్రహ్మస్వరూపుడు, ఆయన నిరాకారుడు, ఆకారం లేనివాడు. కానీ మన కోసం రూపం కూడా ధరిస్తాడు, అందుకే ఆయనని నిరాకారుడు అంటున్నాం, సాకారుడు కూడా అంటున్నాం. సాకారుడు ఆయనే, నిరాకారుడు ఆయనే. శివుడు సాక్షాత్తు ఈశ్వరుడు, అధిపతి అన్ని లోకాలకి కూడా. ఆయనని పరబ్రహ్మ అని ఎందుకంటున్నావు అంటే, ఎవడిలో ఆకారం ఉంటుందో మళ్ళీ ఆకారం లేకుండానూ ఉంటుందో వాడు పరబ్రహ్మ. పరమేశ్వరుడికి శివుడికి ఇటు రూపమున్నది, ఇటు రూపం లేదు. రూపముంటే సాకారం, రూపం లేకపోతే నిరాకారం, రెండూ ఉన్నాయి. కాబట్టి ఆయన పరబ్రహ్మ శబ్ద వాచ్య అర్హుడవుతున్నాడు. అపిలింగే చ బేరే చ నిత్యమభ్యర్చతే జనై అబ్రహ్మత్వాదన్యేషాం నిష్కలత్వం హి క్వచిత్. శివుడు ఇటు లింగంగా ఇటు విగ్రహంగా పూజింపబడ్డానికి గల కారణం ఇప్పుడు మీకు చెప్పా. తక్కిన వాళ్ళకి ఎందుకు లేదు అంటే, వాళ్ళకి ఆకారాలు ఉన్నాయి, నిరాకారం వాళ్ళకి లేదు, వాళ్ళ వల్ల కాదు. అందుకే వాళ్ళకి రెండు రూపాలు లేవు. శంకరుడు పరబ్రహ్మతత్వం గనక, ఉపనిషత్ సారం కనుక, ఓంకార వాచ్యుడు గనక, ఓంకారానికి మూలస్వరూపం శివుడే, శివుడే ఓంకారం, ఓంకారమే శివుడు గనక, ఆ మహానుభావుడు మాత్రమే ఈ రెండు రూపాలలో ఉన్నాడు. ఆయన మందర పర్వతం మీద సనత్కుమార మహర్షికి నందీశ్వరుడు ద్వారా ఈ కథను చెప్పించాడు. ఇందాక మనం చెప్పుకున్నాక మందర పర్వతం మీద సనత్కుమారుడు తపస్సు చేస్తున్నప్పుడు అక్కడికి నందీశ్వరుడు రావడం, నంది సమాధానం చెప్పడం, నంది ద్వారా సనత్కుమారుడు విన్న కథని సనత్కుమారుడి ద్వారా మా గురువు వ్యాసుడు విన్నాడు, వ్యాసుడి ద్వారా నేను విన్నా, అది చెబుతున్నా వినండి. ఒకనొకప్పుడు సనత్కుమారుడు మందర పర్వతం మీద నందికేశ్వరుణ్ణి ఇలా ప్రశ్నించాడు. శివాదన్య దేవవశ్యానాం సర్వేషామపి సర్వతః బేరమాత్రంచ పూజార్థం శృతం దృష్టంచ భూరిశః శివమాత్రస్య పూజాయాం లింగం వేరంచ దృశ్యతే. శివుడి కంటే ఇంకా చాలా మంది భిన్నమైన దేవతలు ఉన్నారు, వారెవ్వరికీ మూర్తి ఆరాధన తప్ప, అర్చారాధన తప్ప, లింగారాధన లేదు, ఒక్క శివుడికి మాత్రమే లింగారాధన, ఇటు విగ్రహారాధన రెండూ ఉన్నాయి. కారణమేమిటి? మహానుభావ నందీశ్వర, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి, శివుడి తర్వాత శివుడంతటి వాడివి, నీకు ఈశ్వరుడికి అసలు భేదమే లేదు, అందుకని నిన్ను అడుగుతున్నాను అనగా, అప్పుడు నందికేశ్వరుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ బ్రహ్మ విద్యా స్వరూపుడా, నీకు అసలు రహస్యం చెబుతున్నా విను. శివుడు పరబ్రహ్మ స్వరూపుడు అవ్వడం వల్ల, ఆయన నిరాకారుడు అవ్వడం వల్ల ఆయనకి ఈ రెండు అర్చనలు ఉన్నాయి. దీనికి గల కారణం కూడా లోకంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. అది జరగబట్టే శివుడు రెండు రూపాలు ధరించాడు. అసలు ఆయన ఎవరికీ కనపడ్డావు, కనపడని వాడు కనపడ్డాడు. దానికి ఒక మూల కారణం ఉన్నది అనగా, ఆ కథ ఏమిటో చెప్పండి. పూర్వకాలపు కథ, రహస్య కథ, నీకోసం చెబుతున్నాను.
పురాకల్పే మహాకాలే ప్రపన్నే లోక విశ్రుతే అయుధ్యేతాం మహాత్మానౌ బ్రహ్మ విష్ణు పరస్పరం.
పాతకాలం, అత్యంత ప్రాచీన కాలంలో ఎంతో మహాత్ములు, బ్రహ్మ విష్ణువులు, వాళ్ళు కూడా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నారు. లోకాలను సృష్టి చేయవలసిన బ్రహ్మదేవుడు, లోకాలను పోషించవలసిన విష్ణువుకి మధ్యలో ఒక అహంకారం పుట్టి నువ్వెంత నువ్వెంత అనుకుని చివరికి యుద్ధం చేస్తే, వారిద్దరి యుద్ధం తొలగించడం కోసం, లోక శ్రేయస్సు కోసం పరమేశ్వరుడు లింగరూపం ధరించాడు. అప్పుడు శివుడు లోక శ్రేయస్సు కోసం లింగరూపంలో రావడం వల్ల ఆ లింగాన్ని పూజించడం, ఆ లింగరూపంలో నుంచి మళ్ళీ రూపంతో కూడా దర్శనమిచ్చాడు బ్రహ్మకి విష్ణువుకి. అందువల్ల రూపంతో ఈ రెండు రకాలుగా పూజలు చేయడం జరుగుతోంది. కానీ తక్కిన వాళ్ళెవరు లింగరూపంతో జ్యోతి రూపంలో దర్శనమివ్వలేరు. ఒక్క శివుడు మాత్రమే అలా ఇచ్చాడు, అందుకే రెండు రూపాలు ఆయనకు ఉన్నాయి అనగా, ఆ కథ ఏమిటి అన్నాడు. ఇప్పుడు చెబుతున్నా విను. పూర్వం ఒకనొకప్పుడు విష్ణుమూర్తి పాల సముద్రంలో ఆదిశేషుడి పానుపు మీద పడుకున్నాడు. ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపు కదా. మీరు ఉపన్యాసంలో కూర్చుని మధ్య మధ్యలో ఒకళ్ళు ఇద్దరు నిద్రపోతున్నట్టుగా శ్రీ మహావిష్ణువు కూడా ఆదిశేషుడి పానుపు మీద వయ్యారంగా పడుకుని నిద్రపోతూ ఉండేవాట. ఆయన ఒకసారి నిద్రిస్తూ ఉండగా ఆయన చుట్టూతో అనుచరులు చేరారు. ఆయన బొడ్డులో నుంచి క్రమంగా తామర పువ్వు పైకొచ్చింది. ఆ తామర పువ్వులోంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు. ఈ బ్రహ్మగారు కొంతమంది ప్రజల్ని కూడా సృష్టించాడు. నేనే సృష్టికర్తను, నేను గొప్పవాణ్ణి అనిపించింది ఆయనకి. ఒకనాడు హంసవాహనం మీద బ్రహ్మదేవుడు తను సృష్టించిన లోకములు ఎలా ఉన్నాయో చూడాలి అని పర్యటనకి బయలుదేరాట. స్వేచ్ఛగా విహరిస్తాడు ఆయన. ఆయనకి అడ్డంకులు లేవుగా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వీసాల కోసం పరిగెత్తక్కర్లా, పాస్పోర్ట్లు అక్కర్లా, ఇమ్మిగ్రేషన్లు అక్కర్లా, ఇన్విటేషన్లు అక్కర్లా, అమెరికాలో పిల్లలు ఉండక్కర్లా ఆయనకి. సో ఎక్కడికి కావాలంటే అక్కడికి దర్జాగా వెళ్ళగలుగుతాడు ఆయన. అలా స్వేచ్ఛగా వెళ్ళగలిగే బ్రహ్మగారు అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ ఉండగా పాల సముద్రం దగ్గరకు వచ్చాడు. అక్కడ పొండరీకాక్షుణ్ణి విష్ణుమూర్తిని చూచాడు. ఎంతో అందంగా ఉన్న పరబ్రహ్మని, భూరి మేఘఛాయ శరీరుణ్ణి, నీలమేఘఛాయ శరీరుణ్ణి, చతుర్బాహుణ్ణి, సరసీరుహాక్షుణ్ణి, విశాల వక్షుణ్ణి, చారు కదా శంఖ చక్ర పద్మ విలాసుణ్ణి, కంఠ కౌస్తుభముడి కాంతిభాసుణ్ణి, ఉరుకొండలాయుత ప్రభా కొంతల లలాటుణ్ణి, వైడూర్య మణిగణ వర కిరీటుణ్ణి, బాల సూర్య నిభ కాంతితో వెలిగిపోతున్న కిరీటాలతో ఉన్నటువంటి వాణ్ణి, దివ్యమంగళ విగ్రహాన్ని, అనేకానేక దివ్య శక్తులతో సేవింపబడుతున్నటువంటి పరబ్రహ్మాకారుణ్ణి, పరమమంగళాకారుణ్ణి, సర్వమంగళాకారుణ్ణి, సౌందర్య ఖనిని, బ్రహ్మాది దేవతలందరికీ కూడా మూల విరాట్టైన వాణ్ణి, పుండరీకాక్షుణ్ణి, లోక రక్షకుణ్ణి చూచాడు బ్రహ్మగారు ఆ పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల. అంత అందగాణ్ణి చూడగానే ఈయనకి ఈర్ష్య కలిగిందిట. సహజంగా అందంగా ఉన్నవాడిని చూస్తే నమస్కారం చెయ్యబుద్ధి వస్తుంది. ఈయనకి రజోగుణం పుట్టింది. ఒక్కొక్కప్పుడు దరిద్ర ప్రాకారంతో ఉన్నవాడికి అందంగా ఉన్నవాడిని చూస్తే మండిపోతుంది. వాడు అందంగా ఉండడం ఏంటి, నేను లేకపోవడం ఏమిటని. మంచి పంచి కట్టుకుని పెడితే ఇంకో మాస్టర్ ఉండేవాడు నాతో పాటు ఉపన్యాసానికి వచ్చినప్పుడు రహస్యంగా ఈయన తింకుపోసేవాడు ఆ పంచి మీద. అదో ఈర్ష్య. వాడికేమో దరిద్ర కుళ్ళు బట్టలు, నాకు కొంచెం మంచి పంచులు ఉండేవి అందుకని. పోనీ వాడికి మంచి పంచులు లేవా అంటే ఇచ్చినా దాచేవాడు ఆయన. ఆయన మళ్ళీ పెంట గొడ్డే, అలుగొడ్డే, ఆ వంటవాడి గొడ్డే అలా వేసుకునేవాడే. కొంతమందికి అదో లక్షణం. అంచేత ఈ ఎందుకో తెలియదు మరి బ్రహ్మగారికి ప్రస్తుతం విష్ణుమూర్తి మీద కాలప్రభావం వల్ల కొంచెం ఈర్ష్య కలిగింది. పద్మనేత్రుణ్ణి విష్ణువుని చూచాడు. కస్త్వం పురుషవత్ శేషే దృష్ట్వా మామపి దృప్తవత్ ఉత్తిష్ట వత్స మాం పశ్య తవనాథమియాగతం. ఎవడవరా నీవు? మహాపురుషుడిలాగా పురుషుడు లాగా అన్నాడు, కాని పురుషుడు అనలా, పురుషవత్ అన్నాడు. అది ఏదో పెద్ద మహాపురుషుడిలాగా, గొప్పవాడిలాగా, వయ్యారంగా ఆదిశేషుడి తల్పం మీద శయ్యనిస్తావా? నేను వచ్చేసరికి గర్వంతో లేచి నిలబడవా? నమస్కారం చెయ్యవా? పూజించవా? ఏమి అహంకారం, ఏం గర్వం? లే, ఉత్తిష్ట అన్నాడు. అంటే లేచి నిలబడు. వత్స, పైగా కొడుకు అన్నాడు. ఓ మై డియర్ సన్, లే, నన్ను చూచి నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే తవనాథం ఇహ ఆగతం, ఇక్కడికి వచ్చిన నీ భర్తని, అంటే నీకు దేవుణ్ణి, నీ ప్రభువుని అన్నాడు. ఏమయ్య నల్లనివాడా, నేనే నీకు ప్రభువుని, నన్ను చూడగానే లేచి నిలబడాలి, నమస్కారం చెయ్యాలి, లేవోయ్ అన్నాడు. విష్ణుమూర్తి తెల్లబోయాడు. వీడెవడరా, మా అబ్బాయి, లే, నమస్కారం చెయ్యి, నీకు ప్రభువుని అంటున్నాడు అనుకుని అలాగే ఉండిపోయాడు తెల్లబోయి. ఏం లేవో? ఆగతం గురుం ఆరాధ్యం దృష్ట్వాయో దృప్తవచ్చరేత్. నేను మీ గురువుని, నేను వచ్చా. వచ్చిన గురువుని చూచి ఆగతం గురుం, వచ్చిన గురువుని దృష్ట్వా చూచి, యహ ఎవడైతే దృప్తవచ్చరేత్ అంటే గర్వించి ప్రవర్తిస్తాడో, పూజించడో, ఆరాధ్యార్హుడు కదా గురువు అంటే, రాగానే ఎవడికైనా పూజార్హుడే. గురువు వచ్చాడంటే ఎంతవాడైనా, వాడి వందేళ్లైనా ఉండొచ్చు, ఇంకో ప్రభువు అవ్వచ్చు, డబ్బున్నవాడు అవ్వచ్చు, కాకపోవచ్చు, ఎవడైనా అవ్వచ్చు, మొత్తం మీద గురువు గారు వచ్చినప్పుడు నమస్కారం అనవలసిందే. గురువు గారు మాత్రం తిరిగి నమస్కారం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. గురువులు ఎప్పుడూ కూడా శుభం, ఆశీర్వచనం ఇలాంటి పదాలే వాడాలి. ఎందుకంటే అది నియమం, గురు నియమం అది, అది మంత్రశాస్త్ర నియమం. అందువల్ల నేను గురువుని గనక నేను రాగానే నువ్వు నిలబడి నమస్కరించాలి, నేను నీకు శుభం పలకాలి. నన్ను చూచి దృప్తవచ్చరేత్, అహంకరించి ఉన్నావే, మూర్ఖత్వంతో అహంకారంతో ఉన్నావు, నువ్వు ద్రోహివి, నీకు ప్రాయశ్చిత్తం విధించాలి ఏమనుకుంటున్నావు. గురువుని చూచి ఎవడు నమస్కరించవాడో, ఎవడు గురువు దగ్గర తల ఎగరేస్తాడో వాడికి ప్రాయశ్చిత్తం విధించారు. కాబట్టి నీకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంతకీ బ్రహ్మగారు గురువు గారట, విష్ణువు గారు శిష్యుట్టు పాపేని. ఇది బ్రహ్మగారు అన్నమాట. ఈ మాట విష్ణువు అని ఉంటే పెద్ద ప్రమాదం కాదు, ఎందుకంటే అలాగో విష్ణువుకి కొడుకు, కొడుకు కూడా శిష్యుడే గనక. కానీ కర్మయోగం వల్ల బ్రహ్మగారు రెచ్చిపోయి, ఏం, నేనే మీ గురువుని, వచ్చాను, నాకు నమస్కారం చెయ్యాలి, చెయ్యకపోతే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నాడు. ప్రాయశ్చిత్తం ఏంటి? ఆదివారం నాడు పద్మాకర్ గారు అక్కడ అభిషేకం చేస్తున్నప్పుడు వెళ్ళి సహస్రఘట అభిషేకం నువ్వు కూడా చెయ్యి పో అన్నాడు. విష్ణుమూర్తికి కోపం వచ్చేసింది. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించడం అంటే ఇదేం తెలుసు కదా. అయినా ఎంత కోపం వచ్చినా తొందరపడక, ఇతిశ్రుత్వ వచఃక్రుద్ధో బహిశాంతవదాచరేత్. ఎంత కోపం వచ్చినా పైకి మాత్రం శాంతుడిలాగా ఇలా పలికాడు. నాయన కుమార, నీకు శుభం కలుగుగాక, నీకు స్వాగతం, దా ఇక్కడ ఆసనం ఇస్తున్నాను, కూర్చో. అవును, ఎందుకు అలా చింతిస్తున్నావు? ఎందుకు నీ ముఖంలో ప్రసన్నత్వం లేదు? నీ చూపుల్లో ఏమీ సుకుమారత్వం లేదు? ఎందుకు రెచ్చిపోయి దండం పెట్టంటున్నావు అన్నాడు, కొంచెం శాంతపరచడానికి. బాగుంది, కుమార అని నువ్వు అనేస్తే నేను కొడుకుని అయిపోతానేమిటి, కూర్చో, ఆసనం ఇస్తాను, శాంతంగా లేవేం అన్నంత మాత్రం చేత నువ్వు గొప్పవాడివి కావు, నేను తక్కువ మండి కాను. వత్స విష్ణు మహామానం ఆగతం కలవేగత పితామహశ్చ జగత పాతాచ తవ వత్స. ఏ కుమారా విష్ణు,
దురభిమానంతో నన్ను నోటికొచ్చినట్టు నీవు పలికితే పలకవచ్చునుగాక. నేను కాలవేగంతో సమానమైన వేగం కలిగిన వాణ్ణి, పితామహుణ్ణి, నీకు తండ్రిని. ఈ లోకాలన్నీ నా అధీనం. కాలపురుషుణ్ణి నేను, కాలం నేను, కాలం నా అధీనం, కాబట్టి నాకు నమస్కారం చెయ్యన్నాడు. ఇక విష్ణువుకి తెక్క వచ్చేసింది. అప్పటిదాకా శాంతంగా ఉన్నాడు. ఎంతసేపు శాంతంగా ఉంటాడు? శాంతానికి కూడా ఒక అర్థం అర్థం ఉండాలి. మరీ పాపాలు చేస్తున్న దుర్మార్గుడు, దోపిడీగాడు ఇలాంటి వాళ్ళ విషయంలో శాంతం ఉండకూడదని శాస్త్రం. అందుకని మండిపోయి, ఏయ్ నీవు చోరుడులేగా, తొమ్మిది చోరవత్తు, దొంగలా ప్రవర్తిస్తున్నావు. దొంగవి కాకపోతే నా బొడ్డులోంచి పుట్టిన బిడ్డవి, నన్ను కొడుకాని శిష్యుడాని సంబోధిస్తావా? ఇది దొంగ బుద్ధి. లే, నువ్వే దండం పెట్టు, వ్యర్థ పలుకులు పలికేవో తంతానన్నాడు. ఇంకక్కడి నుంచి నేనే గొప్ప అంటే నేనే గొప్ప అన్నారు ఇద్దరూ కూడా. నిజానికి ఇందులో న్యాయం ఎక్కువ భాగం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు తండ్రి గనక అది అందరూ ఒప్పుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు రజోగుణం వల్ల బ్రహ్మగారు రెచ్చిపోయాడు. ఎంతో శాంతంగా ఉండే విష్ణువుకు కూడా ఆ కాల ప్రభావం వల్ల ఆగ్రహమే కలిగింది. ఆ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు. పరస్పరం హంతు కామవు చక్రతు సమరోద్యమం అహమే బొబరో నత్వం అహం ప్రభురకం ప్రభు. ఇద్దరు ఆగ్రహోదకులైపోయారు. నేనే ప్రభువునంటే నేనే ప్రభువునన్నారు. రెచ్చిపోయారు. ఒకరి మీద ఒకరి చంపుకోవాలనే కోపంతో యుద్ధానికి సన్నద్ధులయ్యారు. హంస వాహనం మీద బ్రహ్మదేవుడు లేచాడు. గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కూర్చున్నాడు. ఇద్దరు ఆకాశ మార్గంలో గుండ్రంగా తిరుగుతున్నారు. ధనుస్సులు ఎక్కువ పెట్టారు. దేవతలంతా కంగారు పడి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యుద్ధం చేస్తే ఆ యుద్ధం ఎలా ఉంటుందో చూద్దామని వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే సరదాగా తక్కిన వాళ్ళకి మొదట్లో సరదాగా ఉంటుంది, తర్వాతే తెక్క ఇబ్బంది కలిగిస్తుంది. రెండు పార్టీలు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకుని మన ప్రాణాలు తీస్తారు. అలా అయిపోతుందని గ్రహించలేక విమానాలు ఎక్కి ఆకాశ మార్గంలో నిలబడి బ్రహ్మగారు నెగ్గుతారా, విష్ణువు నెగ్గుతారా అని ఇద్దరు దేవతలు రాక్షసులు పందాలు గాయడం మొదలెట్టారట. బెట్టింగులు అంటారు కదా క్రికెట్లో, బెట్టింగులు. ఇండియా నెగ్గుతుందా, బంగ్లాదేశ్ నెగ్గుతుందా అని ఎలా బెట్టింగులు వేస్తారు అలాగా. కొంతమంది ఏమన్నారు, బ్రహ్మ నెగ్గుతాడు 100,000 రూపాయలు అని ఆ కట్టక్కడ పెట్టాడు. విష్ణువే నెగ్గుతాడు టీమ్ అని 200,000 పెట్టాడు రెండో వాడొకడు. కాకపోతే ఈ పిచ్చ నోట్లు కాకుండా బంగారపు కాసులు పెట్టారు. బంగారపు కాసులు అనగానే చూడండి మోహిని గారి ముఖం ఎంత కళకళ్ళాడి మీద ఒక దెబ్బ వెళ్ళాను వాడు. ఈ అబ్బరే బంగారం, అది బంగారం లాంటి బంగారం మరి మాటల. ఈ విధంగా ఓ పోటీ మీద పోటీలు, కోసి పందాలు కూడా కాయడం మొదలెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఘోర యుద్ధం మొదలయ్యింది. వీళ్ళంతా ఇలా పందాలు కాసుకొని చూస్తూ ఉండగా ఇద్దరు బాణవర్షం కురిపించారు. గరుడ వాహనుడు కోపించాడు. బ్రహ్మ వక్షస్థలం మీద ఆ వివిధాస్త్రాలు ప్రయోగించాడు. బ్రహ్మగారు కూడా విష్ణు వక్షస్థలాన్ని బాణాలతో కొట్టాడు. అగ్నిహోత్రంలాగా ధగ 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 వెలిగిపోతున్న నిప్పురవ్వలు కక్కుతున్న బాణాలు ఒకరి మీదకొకరు విడిచిపెడుతుంటే ఆ రెండు బాణాలు ఢీ అంటే ఢీ అని కొట్టుకుని ముక్కలై కింద పడిపోతున్నాయట. దేవతాగణాలు ఈ యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఒరే పందేలు మాట దేవుడరుగురో, ఇక్కడుంటే ఈ అస్త్రాలు మనకి తగిలి మనం చచ్చేటట్టున్నాం. వాళ్ళిద్దరిలో ఎవరు నెగ్గినా పర్వాలేదు. మధ్యలో ఆ మధ్యనే వాడెవడో క్రికెట్ తోటి కొట్టిన బంతి వచ్చి అంపైర్కి తగిలి వాడు చచ్చేట కిందడి. అలాగా లేనిపోని గొడవ. ఈ బాణాల మధ్యలో ఉంటే మనం చచ్చిపోతాం రోయ్ అని కంగారు పడి దూరంగా పోతూ ఉంటే అంతకంతకి క్రోధావేశాలు పెరిగిపోతూ ఉండగా విష్ణుమూర్తి మీదకి బ్రహ్మ, బ్రహ్మ మీదకి విష్ణువు ఎప్పుడు బాణం తీస్తున్నారో, ఎప్పుడు ఎక్కువ పెడుతున్నారో, ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియకుండా విడిచిపెట్టడం మొదలుపెట్టారు. ఢీ అంటే ఢీ అని ఆ బాణాలు కొట్టుకుని కింద పడిపోతున్నాయి. తతో విష్ణు సుసంకృద్ధ శ్వసన్ వ్యసనకర్షిత మాహేశ్వరాస్త్రం మతిమాన్ సంధదే బ్రహ్మణోపరి. తతో బ్రహ్మ భృశం క్రుద్ధ కంపయల్ విశ్వమేవహి అస్త్రం పాశుపతం ఘోరం సంధదే విష్ణు వక్షసి. ఆ సమయంలో విష్ణుమూర్తి తీవ్ర క్రోధం పొందాడు. మాహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మ మీదకి వేశాడు. ఒరే ఈ మహేశ్వరాస్త్రంతో బ్రహ్మ నువ్వు ఎగిరిపోతావురా అని బ్రహ్మ మీద మహేశ్వరాస్త్రం వేశాడు. బ్రహ్మగారు ఏం చేశాడు, మహేశ్వర అస్త్రాన్ని ఎదుర్కోవడానికి మామూలు అస్త్రాలు పనికిరావు, అందుకని పాశుపతాస్త్రం వేసేశాడు. ఏకంగా రెండు శివ సంబంధమైన అస్త్రాలే, పాశుపతాస్త్రం మహేశ్వర అస్త్రం రెండు ఢీ ఢీ అని కొట్టుకుంటున్నాయి. అమ్మ నాయనో ఆ అస్త్రములు ఎలా ఉన్నాయి అంటే, సహస్రముఖమత్యగ్రం చండవాత భయంకరం తతస్తదుత్థితం వ్యోమిని తపనాయుత సన్నిభం. అమ్మ, కొన్ని వేల మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయించినంత కాంతితో అగ్నిజ్వాలలు చిమ్ముకుంటూ రెండస్త్రాలు భయంకరంగా వెనక్కి ముందుకి వెడుతూ ఢీ అంటే ఢీ అని కొట్టుకుంటున్నాయి. ప్రచండ కిరణాలు వెదజల్లుతున్నాయి, అగ్నిజ్వాలలు విస్ఫులింగాలు లేచిపోతున్నాయి, లోకాలు అల్లకల్లోలం అయిపోయాయి, సముద్రాలు పొంగిపోయాయి, ఉల్కలు రాలిపోతున్నాయి, గ్రహాలు కూడా పగిలిపోయేటట్టుగా ఉంది. బ్రహ్మ విష్ణువుల ద్వంద్వ యుద్ధం వల్ల వచ్చిన పరిణామంతో ఇంకా కొంతసేపు ఆ యుద్ధం ఆ రెండస్త్రాలు అలా ఢీకొంటే ఇక ఈ సృష్టి ఉండేటట్టు లేదు. దేవతలుగా వణికిపోయారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టుగా ఉంది. ఇదేమిటిది? రాజప్రాసాద సంక్షోభం ఇది. సృష్టి స్థితి లయాలు ఏకమైపోతున్నాయి. ఇప్పుడు ఈ బ్రహ్మ ఈ విష్ణువు అస్త్రాలు వెనక్కి తీసుకోకపోతే ఈ యుద్ధం మరి రెండు మూడేళ్లు జరిగితే, అంటే ఈ రెండు అస్త్రాలు ఇలాగే కొట్టుకుంటూ ఉంటే వరస్సు పెట్టి భూలోకం మొదలుకొని సమస్త లోకాలు ఊర్ధ్వలోకాలు అధోలోకాలు మొత్తం అల్లకల్లోలమై సర్వనాశనమై ఇక ఎవ్వరం మిగలం. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఒక్కడు కూడా మిగలడు. అకాల ప్రళయం వస్తుంది, ఇందులోంచి బయటపడడానికి ఇంకొకటే మార్గం అని వెంటనే అందరూ కూడా కైలాసానికి వెళ్ళిపోయారు. శివుణ్ణి ఒక్కడే శరణు వేడుదామనుకుంటూ అక్కడికి వెళ్లే సమయానికి పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు కైలాసంలో కూర్చున్నాడు. సభామధ్యంలో అద్భుతమైన సింహాసనం మీద అందమైన కిరీటం ధరించి మణువులు పొదిగిన మండపంలో పార్వతీదేవి తన పక్కన కూర్చుని ఉండగా ఎడంకాలి మీద కుడికాలి ఉంచి పద్మం వంటి చేతినిలా ఉంచి కూర్చున్నాడు. ప్రమదగణాలు చుట్టూ చేరాయి, పరిచారికలు వింజామరలు విసురుతున్నారు, వేదాలు నాలుగు ఆయన చుట్టూతో మూర్తిమంతాలై స్తోత్రం చేస్తున్నాయి, అద్భుతమైన ఆనందంతో స్తోత్రం చేస్తున్నారు అటు వాళ్ళందరూ కూడా. శివ 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 శంభో శివ 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 శంభో 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 శివ 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 శంభో. హిమగిరి శృంగ విహారీ హిమగిరి శృంగ విహారీ ఉమానాథ శివ గంగాధారీ ఉమానాథ శివ గంగాధారీ చంద్రచూడ చర్మాంబరధారీ. ఈశ గిరీశ పురారీ ఈశ గిరీశ పురారీ శంభో హర 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 శంభో 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 శంభో. శివ శివ అక్షయలింగా శివ శివ అక్షయలింగా మహాలింగ స్మర గర్వ విభంగా మహాలింగ స్మర గర్వ విభంగా దక్ష శుభంకర కరుణాపాంగా దక్ష శుభంకర కరుణాపాంగా వృషభ తురంగ శుభాంగా శంభో హర 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 శంభో 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 శంభో.
ఏదో వంకతో మతపో చెంబో చెంబో అనకుండా కొంచెం శంభు అనండి. మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళంతా ఆ ప్రమథగణాలు తక్కినటువంటి దేవతామూర్తులు స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ ఈశ్వరుణ్ణి సమస్త దేవతల చేత స్తోత్రం చెయ్యబడుతున్న మహానాథుణ్ణి పరమానంద స్వరూపుణ్ణి చూడడంతో దేవతలకు ఆనంద బాష్పాలు వచ్చేసేయట. ఈ దివ్యమంగళ విగ్రహాన్ని చూడ్డాని కోసమేమో బ్రహ్మరు విష్ణువులు యుద్ధం చేస్తున్నారనిపించింది. అందరూ సాష్టాంగ నమస్కారం చేయగానే శివుడు ప్రేమగా దగ్గరికి పిలిచాడు. అవ్యాజ కరుణామూర్తి అష్టమూర్తి, కరుణించడం వరాలివ్వడం తప్ప మరొకటి ఎరగనివాడు ఈశ్వరుడంటే సామగాన లోలుడు అటువంటి స్వామి. పేరు పేరున దేవతల్ని, ఇంద్ర బాగున్నావా, అగ్ని బాగున్నావా, యమధర్మరాజా బాగున్నావా, నిరుతి బాగున్నావా, వరుణ, వాయుదేవ, కుబేర, ఈశాన, అందరూ బాగున్నారా, నవగ్రహాల్లారా, మీరు బాగున్నారా అని అందరినీ ఒక్కొక్కళ్ళని పేరు కూడా గుర్తుపెట్టుకుని ఎన్నాళ్ళైనా స్వామివారికి అందరూ గుర్తే ఆయనలోనే వీళ్ళున్నారు గనక అలా పిలిస్తే ఆ మంగళస్వరూపాన్ని చూసి వాళ్ళు ఆనందం పొందారట. ఆ తర్వాత ఈశ్వరుడు ఇలా అన్నాడు, వత్సకాహ స్వస్తివహ. ముందెప్పుడు శివుడు అలాగే పలుకుతాడు, పిల్లల్లారా, దేవతల్లారా, ప్రియమైన దేవతల్లారా అన్నాడు. స్వస్తి వహ, వహ అంటే మీ కొరకు స్వస్తి, మీకెప్పుడు శుభమవుగాక. ముందు అలా పలకాలి, రాగానే ఎందుకు వచ్చావు అనకూడదు. కాస్తైనా శుభం ఆ ముఖం చూస్తే ప్రసన్నత్వం కనపడాలి. అందులో ఇప్పుడు ఏడుస్తూ వచ్చారు వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా స్తోత్రం చేస్తున్నారు, వినయం లేకుండా లేరా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే రావడం తడే, నువ్వు ఇక్కడ కూర్చొని ఆడుకుంటావా పాడుకుంటావా, వీళ్ళందరూ స్తోత్రాలు వింటావా, మేము అక్కడ చూస్తున్నావు అని రావడంతో పిచ్చమాటలు మాట్లాడితే నాకే బాగుంటాం లేదంటే వండిపోతుంది శివుడికి. అలా కాకుండా కొంచెం వినయంగా భక్తితో నమస్కరించడం వల్ల ఆ అడిగే విధానాన్ని బట్టి ప్రసన్నత్వంతో శివుడు ఏమంటున్నాడు, ముందు మీకు మంగళం కలుగుగాక. అవును, మీ అందరూ మీ మీ పనులు మానేసి సుఖంగా లోకాలని రక్షించడం మానేసి ఆనందం పొందడం మాని ఈ కైలాసానికి నన్ను వెతుక్కుంటూ పరుగు పరుగును వచ్చారు. కారణం ఏమిటి, మిమ్మల్ని అడగక్కర్లేకుండానే మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అనుకో, అయినా ఎందుకు వచ్చారని అడగాలి కాబట్టి అడిగాను. ఇంతకీ బ్రహ్మగారు విష్ణువు గారు కొట్టుకుంటూ అంటే మధ్యలో మీకు కష్టం వచ్చి వచ్చారా, మీ కలవరం వల్ల వాళ్ళ యుద్ధం ఏమిటో నా కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతున్నది. అంటే ఉన్న విషయమూ చెప్పాడు, అయినా స్వామివారు ఎందుకు వచ్చారని అడిగాడు. ఆయన తెలియదు అండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి పరమేశ్వరుడికి అక్కడేం దొరుకుతుందో తెలియదా, ఈ క్షణంలో అంబికావారి పురాణం పద్మాకర్ గారు ఇక్కడ చెబుతున్నారని ఆయనకి తెలియదా, మీరు వింటున్నారని తెలియదా, వింటున్న వాళ్ళలో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వింటున్నారు కొందరని తెలియదా, ఆయనకు అన్నీ తెలుసు. అందరి గురించి నోట్ చేసుకుంటాడు, పలానవాడు భక్తిగా ఉన్నాడు, పలానవాడు ఇలా విన్నాడు, పలానవాళ్ళు రాస్తున్నారు, పలానవాళ్ళు 10 రూపాయలు గురువు గారికి ఇద్దామని మళ్ళీ వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయారు, ఇవన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు, కాకపోతే తెలియనట్టు అలాగ అడుగుతాడు మళ్ళీ అన్నమాట. తక్కిన కథా విశేషాలని రేపు మనం మళ్ళీ ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.